ఒకటి రాజులు. దావీదు రాజు ముసలివాడై బాగా ఎదిగిన తర్వాత అదోనియా ముందుకు వచ్చి, నేను రాజునవుతాను అన్నాడు. కాబట్టి అతను తన ముందు పరుగెత్తడానికి 50 మందితో రథాలు మరియు గుర్రాలను సిద్ధం చేశాడు. అతని తండ్రి అతనితో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు, నువ్వు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అయితే యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్త నాతాను, షిమీ మరియు రేయి మరియు దావీదు ప్రత్యేక కాపలాదారులు అదోనియాతో చేరలేదు. కాని అతను నాతాను ప్రవక్తను లేదా అతని సోదరుడు సోలోమోనును ఆహ్వానించలేదు. అప్పుడు నాతాను సోలోమోను తల్లి బత్షెబను, మన ప్రభువైన దావీదుకు తెలియకుండా అదోనియా రాజు అయ్యాడని మీరు వినలేదా అని అడిగాడు. కాబట్టి బత్షెబా వృద్ధుడైన రాజును చూడడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పింది, నా ప్రభువా, నా తర్వాత నీ కొడుకు సోలోమోను రాజు అవుతాడు మరియు అతను నా సింహాసనంపై కూర్చుంటాడని మీరే నాకు ప్రమాణం చేశారు. అయితే ఇప్పుడు అదోనియా రాజు అయ్యాడు. నా ప్రభువైన రాజు, సింహాసనంపై ఎవరు కూర్చుంటారో మీ నుండి నేర్చుకోవడానికి ఇస్రాయేలీయులందరి కళ్ళు నీపై ఉన్నాయి. లేకపోతే నా ప్రభువైన రాజు తన తండ్రులతో సమాధి చేయబడిన వెంటనే నేను మరియు నా కుమారుడు సోలోమోను నేరస్తులుగా పరిగణించబడతాము. ఆమె రాజుతో మాట్లాడుతుండగా నాథన్ ప్రవక్త వచ్చి ఇలా అన్నాడు, నా ప్రభువైన రాజా, నీ తర్వాత అదోనియా రాజు అవుతాడని, అతను నీ సింహాసనంపై కూర్చుంటాడని నువ్వు ప్రకటించావా? అయితే నేను నీ సేవకుడను, సాదోకు యాజకుడు, యెహోయాదా కుమారుడైన బెనాయా, నీ సేవకుడు సోలోమోను ఆహ్వానించలేదు. నా ప్రభువైన రాజు తన తర్వాత నా ప్రభువు సింహాసనంపై ఎవరు కూర్చోవాలో తన సేవకులకు తెలియకుండా చేసిన పని ఇదేనా? యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానను, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువుము అని దావీదు రాజు చెప్పాడు. వాళ్లు రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు, మీ ప్రభువు సేవకులను మీతో పాటు తీసుకెళ్లి నా కొడుకు సోలోమోనును నా సొంత గాడిదపై ఎక్కించి గీహోనుకు తీసుకెళ్ళండి. అక్కడ యాజకుడైన సాదోకు మరియు నాతాను ప్రవక్త అతన్ని ఇస్రాయేలుకు రాజుగా అభిషేకించారు. ట్రంపెట్ ఊదండి మరియు అరవండి, సోలమన్ రాజు దీర్ఘకాలం జీవించండి. అప్పుడు మీరు అతనితో పాటు వెళ్లాలి, అతను వచ్చి నా సింహాసనంపై కూర్చుని నా స్థానంలో రాజ్యం చేస్తాడు. నేను అతన్ని ఇస్రాయేలు మరియు యూదాలకు అధిపతిగా నియమించాను. బాకాలు ఊదబడ్డాయి మరియు ప్రజలందరూ, సోలోమోను రాజుగాక జీవించు. అదోనియా మరియు అతిథులందరూ తమ విందు ముగించుకుంటుండగా యోవాబు నగరంలో ఉన్న సందడిలో అర్థం ఏమిటి అని అడిగాడు. యోనాతాను, మన ప్రభువైన దావీదు రాజు సోలోమోనును రాజుగా చేశాడు అన్నాడు. అదోనియా అతిథులందరూ ఆందోళనతో లేచి చెదరగొట్టారు. అయితే అదోనియా సోలోమోనుకు భయపడి వెళ్లి బలిపీఠం కొమ్ములను పట్టుకున్నాడు. అప్పుడు సోలోమోను ఇలా చెప్పబడింది, అదోనియా సోలోమోను రాజుకు భయపడి అతని కొమ్ములను పట్టుకున్నాడు. బలిపీఠం, అతను తన సేవకుడిని కత్తితో చంపనని ఈరోజు నాతో రాజైన సోలోమోను ప్రమాణం చేయనివ్వండి అని చెప్పాడు. సోలోమోను, అతను తనను తాను యోగ్యుడిగా చూపిస్తే అతని తల వెంట్రుక కూడా నేలమీద పడదు, కాని అతనిలో చెడు కనిపించినట్లయితే అతను చనిపోతాడు అని జవాబిచ్చాడు. అప్పుడు సోలోమోను రాజు మనుషులను పంపగా వారు అతనిని బలిపీఠం మీద నుండి దింపగా అదోనియా వచ్చి సోలోమోను రాజుకు నమస్కరించాడు. సోలోమోను, నీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. దావీదు సోలోమోనుకు ఆజ్ఞ ఇచ్చాడు, కాబట్టి ధైర్యముగా ఉండుము, నిన్ను నీవు మనుష్యునిగా చూపుము, నీ దేవుడైన ప్రభువు ఏమి కోరుచున్నాడో దానిని గైకునుము, ఆయన మార్గములలో నడుచుము. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లు ఆయన శాసనములను, ఆజ్ఞలను, ఆయన నియమములను గైకునుము, తద్వారా నీవు వర్ధిల్లుతావు. మీరు చేసేదంతా మరియు మీరు ఎక్కడికి వెళ్లినా మరియు ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. మీ వారసులు వారు ఎలా జీవిస్తున్నారో గమనిస్తే మరియు వారు తమ హృదయంతో మరియు ఆత్మతో నా ముందు నమ్మకంగా నడిచినట్లయితే మీరు ఎప్పటికీ మనిషిని కలిగి ఉండరు. ఇజ్రాయెల్ యొక్క సింహాసనం. యోవాబు నాతో ఏమి చేశాడో ఇప్పుడు నీకు తెలుసు, నీ తెలివి ప్రకారం అతనితో వ్యవహరించు, కాని అతని నెరిసిన తల శాంతితో సమాధిలోకి వెళ్లనివ్వవద్దు. అయితే గిలాదులోని బర్జిల్లాయి కుమారుల పట్ల దయచూపండి మరియు మీ బల్లవద్ద భోజనం చేసేవారిలో వారిని ఉండనివ్వండి. నేను నీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోయినప్పుడు వారు నాకు అండగా నిలిచారు. నాకు చేదు తిట్లు తిట్టిన షిమీని గుర్తుంచుకో. నీవు జ్ఞానివి, అతన్ని ఏమి చేయాలో మీకు తెలుస్తుంది. అతని నెరిసిన తలను రక్తంతో సమాధికి దింపండి. అప్పుడు దావీదు తన పితరులతో విశ్రాంతి తీసుకున్నాడు మరియు దావీదు నగరంలో పాతిపెట్టబడ్డాడు. అతను ఇస్రాయేలును 40 సంవత్సరాలు, హెబ్రోనులో 7 సంవత్సరాలు మరియు యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలించాడు. ఏలీ ఇంటి గురించి షిలోలో యెహోవా చెప్పిన మాటను నెరవేర్చి సొలొమోను అబ్యాతార్ను యెహోవా యాజకత్వం నుండి తొలగించాడు. అయినప్పటికీ ప్రజలు ఇంకా ఎత్తైన ప్రదేశాలలో బలులు అర్పిస్తూనే ఉన్నారు, ఎందుకంటే ప్రభువు నామానికి ఇంకా ఆలయం నిర్మించబడలేదు. ప్రారంభంలో సొలొమోను తన తండ్రి దావీదు శాసనాల ప్రకారం నడుచుకోవడం ద్వారా ప్రభువు పట్ల తనకున్న ప్రేమను చూపించాడు. అతను ఉన్నత స్థలాలపై బలులు అర్పించడం మరియు ధూపం వేయడం తప్ప రాజు బలులు అర్పించడానికి గిబియోనుకు వెళ్లాడు. అక్కడ ప్రభువు రాత్రి సొలొమోనుకు కలలో కనిపించాడు మరియు దేవుడు, నేను మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అది అడగండి అని చెప్పాడు. సొలొమోను ఇలా జవాబిచ్చాడు, నీ సేవకుడైన నా తండ్రి దావీదు నీకు చాలా దయచూపించావు, ఎందుకంటే అతను నీకు నమ్మకంగా ఉన్నాడు, నీతిమంతుడు మరియు హృదయపూర్వక హృదయం. మీరు అతని పట్ల ఈ గొప్ప దయను కొనసాగించారు మరియు ఈరోజు అతని సింహాసనంపై కూర్చోవడానికి ఒక కొడుకును ఇచ్చారు. కాబట్టి నీ సేవకుడికి నీ ప్రజలను పరిపాలించడానికి మరియు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడానికి వివేచనగల హృదయాన్ని ఇవ్వండి. ఇంతటి గొప్ప ప్రజలను పరిపాలించగలవాడెవడు? ప్రభువు సంతోషించాడు కాబట్టి అతను ఇలా అన్నాడు, నీవు దీర్ఘాయుష్షు లేదా సంపద కోసం కాదు, నీ శత్రువుల మరణాన్ని కోరలేదు, కాని న్యాయం చేయడంలో విచక్షణ కోసం మీరు కోరినది నేను చేస్తాను. నేను మీకు తెలివైన మరియు వివేచనగల హృదయాన్ని ఇస్తాను, తద్వారా మీలాంటివారు ఎన్నడూ ఉండరు, ఎప్పటికీ ఉండరు. అంతేగాక నీ జీవితకాలంలో రాజులలో నీకు సాటి ఎవరూ ఉండకుండా ఉండేలా ఐశ్వర్యం మరియు గౌరవం రెండింటినీ మీరు అడగని వాటిని నేను మీకు ఇస్తాను. మరియు మీ తండ్రి దావీదు చేసినట్లు మీరు నా మార్గాల్లో నడుస్తూ నా శాసనాలు మరియు ఆజ్ఞలను పాటిస్తే నేను మీకు దీర్ఘాయువు ఇస్తాను. అప్పుడు సొలొమోను మేల్కొన్నాడు మరియు అది ఒక కల అని అతను గ్రహించాడు. దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని మరియు చాలా గొప్ప అంతర్దృష్టిని ఇచ్చాడు. సముద్రతీరంలోని ఇసుకలాగా అపరిమితమైన అవగాహనను ఇచ్చాడు. సొలొమోను జ్ఞానం తూర్పు ప్రజలందరి జ్ఞానం కంటే గొప్పది మరియు ఈజిప్టు జ్ఞానం కంటే గొప్పది. సొలొమోను జ్ఞానాన్ని గురించి విన్న ప్రపంచంలోని రాజులందరూ పంపిన అతని జ్ఞానాన్ని వినడానికి అన్ని దేశాల పురుషులు వచ్చారు. సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడని తూరు రాజు హీరాం విన్నప్పుడు అతను దావీదుతో ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉన్నందున సొలొమోను వద్దకు తన దూతలను పంపాడు. సొలొమోను టైర్ రాజు హీరాంతో, నేను నా దేవుడైన యెహోవా నామానికి ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నాను అని చెప్పాడు. సొలొమోను సందేశాన్ని విన్న హీరాము ఎంతో సంతోషించి, ఈ గొప్ప దేశాన్ని పరిపాలించడానికి దావీదుకు తెలివైన కుమారుడిని ఇచ్చాడు కాబట్టి ఈరోజు యెహోవాకు స్తోత్రం అన్నాడు. హీరాం సొలొమోనుకు ఇలా కబురు పంపాడు, మీరు నాకు పంపిన సందేశం నాకు అందింది మరియు దేవదారు మరియు దేవదారు దుంగలను అందించడంలో మీకు కావలసినదంతా చేస్తాను. ఈ విధంగా హీరాము సొలొమోనుకు కావలసిన దేవదారు మరియు దేవదారు దుంగలను అతనికి అందించాడు. మరియు సొలొమోను హీరాముకు 20,000 బత్ల ఒలివ నూనెతో పాటు 20,000 కార్ల గోధుమలను తన ఇంటికి ఆహారంగా ఇచ్చాడు. సొలొమోను హీరాము కొరకు సంవత్సరము తరువాత దానిని కొనసాగించెను. ప్రభువు సొలొమోనుకు వాగ్దానం చేసినట్లుగా అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. హీరాము మరియు సొలొమోను మధ్య శాంతియుత సంబంధాలు ఉన్నాయి మరియు వారిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. యెహోవా సొలొమోనుకు ఇలా చెప్పాడు, నువ్వు నిర్మిస్తున్న ఈ ఆలయానికి సంబంధించి నువ్వు నా శాసనాలను అనుసరించి నా నియమాలను పాటించి నా ఆజ్ఞలన్నిటినీ పాటించి వాటిని పాటిస్తే నేను దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ ద్వారా నెరవేరుస్తాను. తండ్రి, నేను ఇస్రాయేలీయుల మధ్య నివసిస్తాను మరియు నా ప్రజలైన ఇస్రాయేలీయులను విడిచిపెట్టను. అంతర్గత పవిత్ర స్థలంలో అతను ఒలీవ చెక్కతో ఒక జత కెరూబులను తయారుచేశాడు, ఒక్కొక్కటి 10 మూరల ఎత్తు, 1 ఘనపు 18 అంగుళాలు. అతను కెరూబులను దేవాలయం లోపలి గదిలో ఉంచాడు, వాటి రెక్కలు విప్పి ఉన్నాయి. ఒక కెరూబు రెక్క ఒక గోడను తాకగా మరొకదాని రెక్క ఇతర గోడను తాకింది, వాటి రెక్కలు గది మధ్యలో ఒకదానికొకటి తాకాయి. కెరూబులను బంగారంతో పొదిగించాడు. అయితే సొలొమోను తన రాజభవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 13 సంవత్సరాలు పట్టింది. అతను లెబనాన్ అరణ్యం యొక్క రాజభవనాన్ని 100 మూరల పొడవు 50 వెడల్పు మరియు 30 ఎత్తుతో నిర్మించాడు. 4 వరుసల దేవదారు స్తంభాలతో కత్తిరించిన దేవదారు దూలాలకు మద్దతు ఇచ్చాడు. ఇది నిలువు వరుసలపై ఉన్న కిరణాలపైన దేవదారుతో పైకప్పు చేయబడింది. 45 కిరణాలు వరుసగా 15. దాని కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా 3 సెట్లలో ఎత్తుగా ఉంచబడ్డాయి. అన్ని తలుపులు దీర్ఘచతురస్రాకార ఫ్రేమ్లను కలిగి ఉన్నాయి. అవి ఒకదానికొకటి ఎదురుగా 3 సెట్లలో ముందు భాగంలో ఉన్నాయి. 1 రాజులు 7, 1 మెనస్ 5. కంపైలర్ యొక్క వ్యాఖ్య: సోలమన్ అత్యుత్తమ వస్తువులను నిర్మించాడు. అతను న్యాయమూర్తిగా ఉన్న హాల్ ఆఫ్ జస్టిస్. అతని భార్య ఫరో కుమార్తె కోసం ఒక అద్భుతమైన రాజభవనం. ఆలయం కోసం అతను ప్రతి 18 మూరల ఎత్తు మరియు చుట్టూ 12 మూరలు 2 ఇత్తడి స్తంభాలు వేయండి. స్తంభాల పైభాగంలో 2 కాంస్య రాజధానులు మరియు అల్లిన గొలుసుల నెట్వర్క్. 12 ఎద్దులపై నిలిచిన తారాగణం లోహ సముద్రం. 10 కదిలే కాంస్య స్టాండ్లు, సింహాలు, ఎద్దులు మరియు కెరూబింలు మరియు అనేక అలంకరించబడిన వస్తువులతో కూడిన సైడ్ ప్యానెళ్లను కలిగి ఉంటాయి. వ్యాఖ్యలను ముగించండి. సలమన్ ప్రభువు మందిరంలో ఉన్న అన్ని వస్తువులను కూడా చేశాడు. బంగారు బలిపీఠం, బంగారు బల్ల, దానిపై సన్నిధి రొట్టెలు ఉన్నాయి. స్వచ్ఛమైన బంగారు దీపస్తంభాలు, బంగారు పూలపని మరియు దీపములు మరియు పటకారు, బంగారు బేసిన్లు, విక్ట్రిమ్మర్లు, చిలకరించే గిన్నెలు, వంటకాలు మరియు సెన్సర్లు, మరియు లోపలి గది, అతి పవిత్ర స్థలం మరియు ఆలయ తలుపుల ప్రధాన హాలు తలుపులకు బంగారు సాకెట్లు. ఆలయానికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాక అతడు తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారాన్ని, సామాగ్రిని తీసుకొచ్చి వాటిని యెహోవా మందిరంలోని ఖజానాలో ఉంచాడు. అప్పుడు సొలొమోను రాజు దావీదు నగరమైన సియోను నుండి ప్రభువు నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇస్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను మరియు ఇస్రాయేలీయుల కుటుంబాల ప్రధానులను యెరూషలేములో తన సన్నిధికి పిలిపించాడు. ఇస్రాయేలు పెద్దలందరూ వచ్చినప్పుడు యాజకులు మందసాన్ని ఎత్తి దానిని, ప్రత్యక్షపు గుడారాన్ని, దానిలోని పవిత్ర సామగ్రిని ఆలయానికి తీసుకొచ్చారు. రాజైన సెలోమోను మరియు ఇస్రాయేలీయుల సమాజమంతా అనేక గొర్రెలను మరియు పశువులను బలి అర్పించారు. వాటిని నమోదు చేయడం లేదా లెక్కించడం సాధ్యం కాదు. ఆ తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని దేవాలయంలోని పవిత్ర స్థలంలో, అతి పవిత్ర స్థలంలో ఉంచి కెరూబుల రెక్కల క్రింద ఉంచారు. ఇస్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన తర్వాత యెహోవా వారితో ఒడంబడిక చేసిన హోరేబులో మోషే దానిలో ఉంచిన 2 రాతి పలకలు తప్ప ఓడలో ఏమీ లేదు. పూజారులు పవిత్ర స్థలం నుండి వెళ్లినప్పుడు మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. మేఘం కారణంగా పూజారులు తమ సేవను నిర్వహించలేకపోయారు, ఎందుకంటే ప్రభువు మహిమ అతని ఆలయాన్ని నింపింది. అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు, తాను చీకటి మేఘంలో నివసిస్తానని యెహోవా చెప్పాడు. నేను నిజంగా నీకోసం ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాను. నువ్వు శాశ్వతంగా నివసించడానికి ఒక స్థలం. కంపైలర్ యొక్క వ్యాఖ్య: మౌంట్ మోరియా, టెంపుల్ మౌంట్ మరియు ది యెరూషలేమును కలిగి ఉన్న కొండలలో జియోన్ పర్వతం 1, ఆలివ్ పర్వతం. వ్యాఖ్యను ముగించు. సెలోమోను ఇస్రాయేలు ప్రజలందరి ముందు యెహోవా బలిపీఠం ముందు నిలబడి స్వర్గం వైపు చేతులు చాచి ఇలా అన్నాడు, ఓ ప్రభువా, ఇస్రాయేలు దేవా, పైన స్వర్గంలో లేదా క్రింద భూమిపై నీకు సమానమైన దేవుడు లేడు. మీ మార్గంలో హృదయపూర్వకంగా కొనసాగే మీ సేవకులతో మీ ప్రేమ ఒడంబడికను ఎవరు నిలబెట్టుకుంటారు? నీ సేవకుడైన దావీదుకు నీవు చేసిన వాగ్దానాన్ని నీవు నిలబెట్టుకున్నావు. నీ సేవకుని విన్నపానికి మరియు నీ ప్రజలైన ఇస్రాయేలీయుల విన్నపానికి నీ కన్నులు తెరవాలి మరియు వారు మీకు మొరపెట్టినప్పుడల్లా మీరు వినండి. ప్రభువైన ప్రభువా, ఈజిప్టు నుండి మా పితరులను రప్పించినప్పుడు నీ సేవకుడైన మోషే ద్వారా నీవు ప్రకటించినట్లుగానే ప్రపంచంలోని అన్ని దేశాల నుండి వారిని నీ స్వంత వారసత్వంగా గుర్తించావు. సలమన్ ప్రభువు ఆలయాన్ని మరియు రాజభవనాన్ని కట్టడం ముగించి తాను చేయాలనుకున్నదంతా సాధించినప్పుడు గిబియోనులో అతనికి కనిపించినట్లుగా ప్రభువు అతనికి 2వసారి కనిపించాడు. ప్రభువు అతనితో ఇలా అన్నాడు, మీరు నా ముందు చేసిన ప్రార్థన మరియు విన్నపాన్ని నేను విన్నాను. నా పేరును శాశ్వతంగా ఉంచడం ద్వారా మీరు నిర్మించిన ఈ ఆలయాన్ని నేను ప్రతిష్ఠించాను. నా కళ్ళు మరియు నా హృదయం ఎల్లప్పుడూ అక్కడ ఉంటాయి. నీ తండ్రి దావీదు చేసినట్లుగా నీవు నా ఎదుట యథార్థతతోనూ నిజాయితీతోనూ నడుచుకుంటూ నేను ఆజ్ఞాపించినదంతా చేసి నా శాసనాలు మరియు చట్టాలను పాటిస్తే నేను నీ తండ్రి దావీదుకు వాగ్దానం చేసినట్లుగా ఇస్రాయేలుపై నీ రాజసింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను. నేను ఇస్రాయేలు సింహాసనంపై ఒక వ్యక్తిని కలిగి ఉండడానికి మీరు ఎన్నటికీ విఫలం కాకూడదు. అయితే మీరుగాని మీ కుమారులుగాని నా నుండి దూరంగా ఉండి ఆజ్ఞలను మరియు శాసనాలను పాటించకపోతే, నేను మీకు ఇచ్చాను మరియు ఇతర దేవతలను సేవించడానికి మరియు వాటిని ఆరాధించడానికి వెళ్లినట్లయితే, నేను ఇస్రాయేలీయులకు నేను ఇచ్చిన దేశం నుండి వారిని నాశనం చేస్తాను. నా పేరు కోసం నేను ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని తిరస్కరించండి. అప్పుడు ఇస్రాయేలు ప్రజలందరిలో అపహాస్యం మరియు అపహాస్యం అవుతుంది. మరియు ఈ ఆలయం ఇప్పుడు గంభీరంగా ఉన్నప్పటికీ దారిన పోయేవారందరూ నివ్వెరపోతారు. మరియు ఈ భూమికి మరియు ఈ ఆలయానికి ప్రభువు ఎందుకు ఇలా చేశాడు? ప్రజలు ఈజిప్టు నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్లను ఆలింగనం చేసుకుని ఆరాధిస్తూ మరియు సేవిస్తూ ఉన్నారు. కాబట్టి యెహోవా వారిపైకి ఈ విపత్తు అంతా తెచ్చాడు అని సమాధానం చెబుతారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: రోమ్ దెబ్బెలో జెరూసలేం మరియు ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు ఇజ్రాయెల్ అపహాస్యం మరియు అపహాస్యం చేయబడింది. వ్యాఖ్యలను ముగించండి. అయితే రాజైన సెలోమోను ఫరో కుమార్తె, మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, సీదోనీయులు మరియు హిత్తీయులు కాకుండా అనేక మంది విదేశీ స్త్రీలను ప్రేమించాడు. మీరు వారితో వివాహాలు చేసుకోకూడదు, ఎందుకంటే వారు మీ హృదయాలను తమ దేవుళ్ల వైపు మళ్లిస్తారు అని యెహోవా ఇస్రాయేలీయులతో చెప్పిన దేశాలకు చెందినవారు. అయినప్పటికీ సొలొమోను ప్రేమలో వారిని గట్టిగా పట్టుకున్నాడు. అతనికి రాజవంశంలో పుట్టిన 700 మంది భార్యలు మరియు 300 మంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. మరియు అతని భార్యలు అతన్ని తప్పుదారి పట్టించారు. సొలొమోనుకు 2 సార్లు ప్రత్యక్షమైన ఇస్రాయేలీయుల దేవుడైన యెహోవా నుండి అతని హృదయం తొలగిపోయింది. కాబట్టి యెహోవా అతనిపై కోపపడ్డాడు. అతను ఇతర దేవుళ్లను అనుసరించమని సొలొమోను నిషేధించినప్పటికీ సొలొమోను ప్రభువు ఆజ్ఞను పాటించలేదు. కాబట్టి ప్రభువు సొలొమోనుతో ఇలా అన్నాడు: ఇది నీ వైఖరి మరియు నేను నీకు ఆజ్ఞాపించిన నా ఒడంబడికను మరియు నా శాసనాలను నువ్వు పాటించలేదు. కాబట్టి నేను ఖచ్చితంగా రాజ్యాన్ని నీ నుండి వేరుచేసి నీ కిందివానిలో ఒకరికి ఇస్తాను. నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ జీవితకాలములో నేను చేయను నీ కుమారుని చేతిలో నుండి చించివేయుదును. నా సేవకుడైన దావీదు గురించి మరియు నేను ఎంచుకున్న యెరూషలేము కొరకు. అప్పుడు యెహోవా సెలొమోనుకు విరోధంగా ఎదోమీయుడైన హదదును, ఎల్యాదా కుమారుడైన రెజోనును లేపాడు. అలాగే నెబాట్ కొడుకు యరోబాము రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అతను సెలొమోను అధికారులలో ఒకడు. ఆ సమయానికి యరోబాము యెరూషలేము నుండి బయటికి వెళ్తున్నాడు. షిలోహు ప్రవక్త అహీయా కొత్త అంగీ ధరించి దారిలో అతనికి ఎదురయ్యాడు. వారిద్దరూ దేశంలో ఒంటరిగా ఉన్నారు. మరియు అహీయా తాను ధరించిన కొత్త అంగీని పట్టుకుని 12 ముక్కలుగా చేశాడు. అప్పుడు అతను యరోబాముతో ఇలా అన్నాడు: నీకోసం 10 ముక్కలు తీసుకో. ఇస్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: చూడండి, నేను సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్ని చీల్చి నీకు 10 గోత్రాలను ఇస్తాను. నా సేవకుడు దావీదు మరియు ఇస్రాయేలు తెగలన్నిటిలో నుండి నేను ఎంచుకున్న యెరూషలేము నగరం కోసం అతనికి 1 గోత్రం ఉంటుంది. వారు నన్ను విడిచిపెట్టి సీదోనీయుల దేవత అయిన కెమోష్ దేవతను ఆరాధించారు. కాబట్టి నేను దీన్ని చేస్తాను. మోయాబీయులు, అమ్మోనీయుల దేవుడైన మోలెకు, దావీదు చేసినట్లుగా నా మార్గములలో నడవలేదు. నా దృష్టికి సరైనది చేయలేదు. నా శాసనములను, నియమములను అనుసరించలేదు. నీ విషయానికొస్తే, జెరోబాము, నేను నిన్ను తీసుకుంటాను మరియు నీ హృదయం కోరుకునే వాటన్నిటినీ నీవు పరిపాలిస్తావు. నీవు ఇస్రాయేలుకు రాజువు. నా సేవకుడైన దావీదు చేసినట్లు మీరు నేను మీకు ఆజ్ఞాపించినదంతా చేసి నా మార్గాల్లో నడుస్తూ నా కట్టడలను, ఆజ్ఞలను పాటించి నా దృష్టికి సరైనది చేస్తే నేను మీకు తోడుగా ఉంటాను. నేను దావీదు కోసం నిర్మించిన రాజవంశం వలె శాశ్వతమైన రాజవంశాన్ని నీకు నిర్మిస్తాను మరియు ఇస్రాయేలును నీకు ఇస్తాను. నేను దావీదు వంశస్థులను ఈ కారణంగా తగ్గించుకుంటాను. కాని ఎప్పటికీ కాదు, సొలొమోను జెరోబామును చంపడానికి ప్రయత్నించాడు. కాని అతను ఈజిప్టుకు, షిషక్ రాజువద్దకు పారిపోయాడు మరియు సొలొమోను మరణించే వరకు అక్కడే ఉన్నాడు. సొలొమోను యెరూషలేములో 40 సంవత్సరాలు ఇస్రాయేలీయులందరినీ పరిపాలించాడు. అతని స్థానంలో అతని కొడుకు రెహబాము రాజు అయ్యాడు. రెహబాము షెకెముకు వెళ్లాడు. ఎందుకంటే అతన్ని రాజుగా చేయడానికి ఇస్రాయేలీయులందరూ అక్కడికి వెళ్లారు. ఇది విన్న యరోబాము ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడు. కాబట్టి వారు యరోబామును పిలిపించారు, మరియు అతను మరియు ఇస్రాయేలు ప్రజలందరూ రెహబాము వద్దకు వెళ్లి అతనితో ఇలా అన్నారు, మీ తండ్రి మాపై భారీ కాడిపెట్టారు, కాని ఇప్పుడు అతను మాపై మోపిన కఠినమైన శ్రమను మరియు భారాన్ని తగ్గించండి, నీకు సేవ చేస్తాను రెహబాము, 3 రోజులు వెళ్లి నా దగ్గరికి రండి అని జవాబిచ్చాడు. రెహబాము రాజు తన జీవితకాలంలో తన తండ్రి సొలొమోనుకు సేవ చేసిన పెద్దలను సంప్రదించాడు. వారు, ఈరోజు మీరు ఈ ప్రజలకు సేవకునిగా ఉండి వారికి సేవ చేసి వారికి అనుకూలమైన సమాధానమిస్తే వారు ఎల్లప్పుడూ మీకు సేవకులుగా ఉంటారు అని సమాధానమిచ్చారు. కాని రెహబాము పెద్దలు ఇచ్చిన సలహాను తిరస్కరించాడు, కాని అతను పెరిగిన యువకుల సలహా తీసుకున్నాడు. ప్రభువు షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో చెప్పిన మాటను నెరవేర్చడానికి ప్రభువు నుండి ఈ పరిణామం జరిగింది. రాజు తమ మాట వినడానికి నిరాకరించాడని ఇస్రాయేలీయులందరూ చూసినప్పుడు వారు రాజుతో ఇలా అన్నారు, వారు ఇంటికి వెళ్లారు. అయితే యూదా పట్టణాల్లో నివసిస్తున్న ఇస్రాయేలీయుల విషయానికొస్తే రెహబాము ఇప్పటికీ వారిని పరిపాలించాడు. రెహబాము ఇస్రాయేలు ఇంటివారితో యుద్ధం చేసి రాజ్యాన్ని తిరిగి పొందేందుకు 180,000 మంది సైనికులను సమకూర్చాడు. అయితే దేవుని మనిషి అయిన షెమయాకు దేవుని వాక్యం వచ్చింది, రెహబాముతోనూ యూదా బెన్యామీను ఇంటివాళ్లందరితోనూ ఇలా చెప్పు, యెహోవా ఇలా అంటున్నాడు, ఇస్రాయేలీయులతో మీ సహోదరులతో యుద్ధం చేయవద్దు, మీరందరూ ఇంటికి వెళ్ళండి, ఇది నా పని. కాబట్టి వారు ప్రభువు మాటకు కట్టుబడి ప్రభువు ఆజ్ఞాపించినట్లు తిరిగి ఇంటికి వెళ్లారు. ఇప్పుడు యరొబాము తనలో తాను ఇలా అనుకున్నాడు, రాజ్యం ఇప్పుడు దావీదు ఇంటికే తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రజలు యెరూషలేములోని యెహోవా మందిరానికి బలులు అర్పించడానికి వెళితే వారు మళ్లీ తమ ప్రభువు యూదారాజు రెహబాముకు తమ విధేయత చూపుతారు. నన్ను చంపి రాజైన రెహబాము దగ్గరికి తిరిగి వస్తారు, అందుకే అతను 2 బంగారు దూడలను చేశాడు. అతను ప్రజలతో ఇలా అన్నాడు, మీరు యెరూషలేముకు వెళ్లడం చాలా ఎక్కువ, ఇస్రాయేలు ఈజిప్టు నుండి నిన్ను రప్పించిన నీ దేవుళ్ళు ఇదిగో, ఒకటి బేతేలులో మరొకటి దానులో ఏర్పాటు చేశాడు. తరువాత అతను ఎత్తైన ప్రదేశాలలో మందిరాలను నిర్మించాడు, మరియు అన్ని రకాల ప్రజల నుండి పూజారులను నియమించాడు, మరియు బేతేలులో తాను నిర్మించిన బలిపీఠంపై బలులు అర్పించాడు. యరొబాము బలిపీఠం దగ్గర నైవేద్యాన్ని అర్పించడానికి నిలబడి ఉండగా వెంటనే ఒక దేవుని మనిషి యూదా నుండి బేతేలుకు వచ్చాడు. అతడు యెహోవా మాటతో బలిపీఠానికి వ్యతిరేకంగా అరిచాడు, ఓ బలిపీఠం, బలిపీఠం, యెహోవా ఇలా అంటున్నాడు, దావీదు ఇంటికి యోషియా అనే కుమారుడు పుడతాడు. ఇప్పుడు ఇక్కడ నైవేద్యాలు అర్పించే ఉన్నత స్థలాల యాజకులను అతను మీ మీద బలి అర్పిస్తాడు, మరియు మానవ ఎముకలు మీపై కాల్చబడతాయి. యెహోవా ప్రకటించిన సూచన ఇదే, బలిపీఠం చీలిపోయి దానిపై ఉన్న బూడిద పోయబడుతుంది. రాజైన యరొబాము అది విని బలిపీఠం మీద నుండి చేయి చాపి అతన్ని పట్టుకో, కాని అతను మనిషి వైపు చాచాడు, అతను దానిని వెనక్కి లాగలేకపోయాడు. అలాగే ఆ బలిపీఠం విడిపోయి దేవుని మనిషి యెహోవా వాక్కు ద్వారా ఇచ్చిన సూచన ప్రకారం దాని బూడిద పోయబడింది. అప్పుడు రాజు దేవుని మనిషితో, నీ దేవుడైన యెహోవాతో విజ్ఞాపన చేసి నా చేయి బాగుపడేలా నాకోసం ప్రార్థించు అన్నాడు. కాబట్టి దేవుని మనిషి ప్రభువుతో మధ్యవర్తిత్వం వహించాడు, మరియు రాజు యొక్క చేయి పునరుద్ధరించబడింది మరియు మునుపటిలా మారింది. రాజు దేవుని మనిషితో, నాతో ఇంటికి వచ్చి ఏదైనా తినండి, నేను మీకు బహుమతి ఇస్తాను అని చెప్పాడు. కాని దేవుని మనిషి రాజుతో ఇలా అన్నాడు, నీ ఆస్తిలో సగం నాకు ఇచ్చినా నేను మీతో వెళ్లను, ఇక్కడ రొట్టెలు తినను, నీళ్లు తాగను, ఎందుకంటే మీరు రొట్టెలు తినకూడదు, నీళ్లు తాగకూడదు, వచ్చిన దారిలో తిరిగి వెళ్లకూడదు అని యెహోవా వాక్కు నాకు ఆజ్ఞాపించబడింది. కాబట్టి అతను వేరే దారి పట్టాడు, మరియు అతను బేతేలుకు వచ్చిన మార్గంలో తిరిగి వెళ్లలేదు. ఇప్పుడు బేతేలులో ఒక వృద్ధ ప్రవక్త నివసిస్తున్నాడు. అతని కుమారులు వచ్చి ఆ రోజు దేవుని మనిషి అక్కడ చేసినదంతా అతనికి చెప్పారు. వాళ్లు కూడా రాజుతో చెప్పిన విషయం వాళ్ల నాన్నకి చెప్పారు. వాళ్ల నాన్న వాళ్లను ఎటువైపు వెళ్లాడు అని అడిగాడు. మరియు అతని కుమారులు యూదా నుండి వచ్చిన దేవుని మనిషి ఏ దారిలో వెళ్లాడో అతనికి చూపించారు. కాబట్టి అతను తన కొడుకులతో, నా కోసం గాడిదకు జీను వేయండి అని చెప్పాడు. మరియు వారు అతని కొరకు గాడిదకు జీను వేయగా, అతడు దానిని ఎక్కి దేవుని మనిషిని వెంబడించెను. అతను ఓక్ చెట్టు కింద కూర్చున్నాడని చూసి, నువ్వు యూదా నుండి వచ్చిన దేవుని మనిషివా? నేను ఉన్నాను అని అతను జవాబిచ్చాడు. కాబట్టి ప్రవక్త అతనితో, నాతో ఇంటికి వచ్చి తినండి అని చెప్పాడు. దేవుని మనిషి ఇలా అన్నాడు, నేను వెనక్కి తిరిగి మీతో వెళ్లలేను, ఈ స్థలంలో నేను రొట్టెలు తినలేను లేదా నీతో కలిసి త్రాగలేను, నేను రొట్టెలు తినకూడదు లేదా నీరు త్రాగకూడదు అని యెహోవా వాక్కు ద్వారా నాకు చెప్పబడింది. అక్కడ లేదా మీరు వచ్చిన మార్గంలో తిరిగి వెళ్ళండి. ఆ ముసలి ప్రవక్త ఇలా సమాధానమిచ్చాడు, నేను కూడా మీలాగే ప్రవక్తనే, మరియు ఒక దేవదూత ప్రభువు మాటతో నాతో ఇలా అన్నాడు, అతను రొట్టెలు తినడానికి మరియు నీరు త్రాగడానికి అతనిని మీ ఇంటికి తిరిగి తీసుకురండి. అయితే అతను అతనితో అబద్ధం చెప్పాడు. కాబట్టి దేవుని మనిషి అతనితో తిరిగి వచ్చి అతని ఇంట్లో తిని త్రాగాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, పాల్ యొక్క ప్రకటన, అయితే మనం లేదా పరలోకం నుండి వచ్చిన దేవదూత ఒక సువార్త కాకుండా మరొక సువార్తను ప్రకటించినప్పటికీ మేము మీకు బోధించాము, అతను శాశ్వతంగా ఖండించబడాలి. గలతీయుల నుండి. వ్యాఖ్యను ముగించు. వారు టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు అతనిని తిరిగి తీసుకువచ్చిన వృద్ధ ప్రవక్తకు ప్రభువు వాక్యం వచ్చింది. అతను యూదా నుండి వచ్చిన దేవుని మనిషితో బిగ్గరగా ఇలా అన్నాడు, యెహోవా చెప్పేదేమిటంటే, మీరు యెహోవా మాటను ధిక్కరించారు మరియు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించలేదు. మీరు తిరిగి వచ్చి రొట్టెలు తిని, తినవద్దు త్రాగవద్దు అని చెప్పిన చోట నీరు త్రాగారు. కాబట్టి మీ పితరుల సమాధిలో మీ శరీరాన్ని పాతిపెట్టరు. దేవుని మనిషి తినడం మరియు త్రాగడం ముగించినప్పుడు అతనిని తిరిగి తీసుకువచ్చిన ప్రవక్త అతని కోసం తన గాడిదకు జీను కట్టాడు. అతను తన దారిలో వెళుతుండగా ఒక సింహం అతన్ని దారిలో ఎదుర్కొని అతన్ని చంపింది, మరియు అతని మృతదేహాన్ని రోడ్డుపై పడవేయబడింది. దాని పక్కన గాడిద మరియు సింహం రెండూ నిలబడి ఉన్నాయి. ఆ దారిన వెళ్లిన కొందరు ఆ దేహము పక్కన పడవేయబడుట, సింహము శరీరము ప్రక్కన నిలిచియుండుట చూచి ఆ వృద్ధ ప్రవక్త నివసించిన నగరమునకు వెళ్లి దానిని తెలియజేసిరి. అతని ప్రయాణం నుండి అతనిని తిరిగి తీసుకువచ్చిన ప్రవక్త అది విని, ప్రభువు మాటను ధిక్కరించిన దేవుని మనిషి అని చెప్పాడు. ప్రభువు వాక్కు అతనిని హెచ్చరించినట్లుగా సింహానికి అప్పగించాడు, అది అతనిని కొట్టి చంపింది. ప్రవక్త తన కుమారులతో, నా కోసం గాడిదకు జీను వేయండి అని చెప్పగా వారు అలాగే చేశారు. అప్పుడు అతను బయటికి వెళ్లి మృతదేహాన్ని రోడ్డుపై పడవేశాడు. దాని పక్కన గాడిద మరియు సింహం నిలబడి ఉన్నాయి. సింహం శరీరాన్ని తినలేదు లేదా గాడిదను కొట్టలేదు. కాబట్టి ప్రవక్త దేవుని మనిషి మృతదేహాన్ని ఎత్తుకుని గాడిదపై పడవేసి అతని కోసం దుదఖించి అతనిని పాతిపెట్టడానికి తన సొంత నగరానికి తిరిగి తీసుకువచ్చాడు. అప్పుడు అతను తన సొంత సమాధిలో మృతదేహాన్ని ఉంచాడు, మరియు వారు అతని గురించి దుదఖిస్తూ, అయ్యో నా సోదరా. కంపైలర్ యొక్క వ్యాఖ్య, దేవుడు విధేయతను కోరుకుంటున్నాడు. వ్యాఖ్యను ముగించు. దీని తర్వాత కూడా యరోబాము తన చెడు పశ్చాత్తాప మార్గాలను మార్చుకోలేదు. నీకు పూర్వం జీవించిన వారందరికంటే నీవు ఎక్కువ చెడు చేశావని అహీయా అన్నాడు. మీరు మీకోసం ఇతర దేవుళ్లను తయారు చేసుకున్నారు, లోహంతో చేసిన విగ్రహాలు. మీరు నాకు కోపం తెప్పించి నన్ను మీ వెనుకకు నెట్టారు. ఇందువల్ల నేను యరోబాము ఇంటిపై విపత్తు తీసుకురాబోతున్నాను. ఇస్రాయేలులో బానిసలుగాని స్వతంత్రులుగాని యరోబాము నుండి చివరి మగ ప్రతి ఒక్కరినీ నేను నరికివేస్తాను. ఒకడు పేడ కాల్చినట్లు నేను యరోబాము ఇంటిని కాల్చివేస్తాను. నగరంలో చనిపోయే యరోబాముకు చెందిన వాటిని కుక్కలు తింటాయి, దేశంలో చనిపోయేవారిని ఆకాశపక్షులు తింటాయి. ప్రభువు మాట్లాడాడు. యెహోవా దృష్టిలో యూదా చెడు చేశాడు. ప్రతి ఎత్తైన కొండపైన, విస్తరించి ఉన్న ప్రతి చెట్టు కింద ఉన్నత స్థలాలను, పవిత్ర రాళ్లను, అషేరా స్తంభాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దేశంలో మగ పుణ్యక్షేత్ర వేశ్యలు కూడా ఉన్నారు. ఇస్రాయేలీయుల ఎదుట యెహోవా తరిమికొట్టిన జనాంగాల అసహ్యమైన పనులన్నిటిలో ప్రజలు నిమగ్నమై ఉన్నారు. ఈజిప్టు రాజు షిషక్ యెరూషలేముపై దాడి చేశాడు. అతను యెహోవా మందిరంలోని సంపదను ఎత్తుకెళ్లాడు. రెహబాము చనిపోయి దావీదు నగరంలో పాతిపెట్టబడ్డాడు. అబీయా యూదాకు రాజు అయ్యాడు, మరియు అతను యెరూషలేములో 3 సంవత్సరాలు ఏలాడు. ఆసా యూదాకు రాజు అయ్యాడు. అతను యెరూషలేములో 41 సంవత్సరాలు ఏలాడు. ఆసా తన తండ్రి దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి సరైనది చేశాడు. అతను మగ మందిర వేశ్యలను భూమి నుండి బహిష్కరించాడు మరియు అతని పితరులు చేసిన విగ్రహాలన్నింటినీ తొలగించాడు. అతను తన అమ్మమ్మ మాకాను రాణి తల్లి స్థానం నుండి తొలగించాడు, ఎందుకంటే ఆమె అసహ్యకరమైన అషేరా స్తంభాన్ని తయారు చేసింది. ఆసా స్తంభాన్ని నరికి కిద్రోను లోయలో కాల్చివేశాడు. అతను ఉన్నత స్థలాలను తీసివేయకపోయినా ఆసా హృదయం అతని జీవితమంతా ప్రభువుకు పూర్తిగా కట్టుబడి ఉంది. అతను మరియు అతని తండ్రి సమర్పించిన వెండి, బంగారం మరియు వస్తువులను అతను యెహోవా మందిరంలోకి తీసుకువచ్చాడు. యరొబాము తరువాత అహాబు వరకు ఇస్రాయేలు రాజులు. అవన్నీ ఇస్రాయేలు పాపానికి కారణమయ్యాయి. ఏ యరొబాము కుమారుడు నాదాబు రాజు అయ్యాడు. అతను 2 సంవత్సరాలు పాలించాడు. బాషా నాదాబును చంపి రాజు అయ్యాడు. అతను యరొబాము కుటుంబం మొత్తాన్ని చంపాడు. అతను 24 సంవత్సరాలు పాలించాడు. అతని కొడుకు ఏలా అతని స్థానంలో రాజు అయ్యాడు మరియు 2 సంవత్సరాలు పరిపాలించాడు. జిమ్రీ ఏలాను చంపి 7 రోజులు పరిపాలించాడు. ఒమ్రీ జిమ్రీపై ముట్టడి వేశాడు, అతని రాజభవనాన్ని తగలబెట్టి మరణించాడు. ఒమ్రీ సమరయ పట్టణాన్ని నిర్మించాడు. అతను 12 సంవత్సరాలు పాలించాడు. అతని కుమారుడు అహాబు రాజు అయ్యాడు. అతడు తన ముందున్న వారికంటే ప్రభువు దృష్టిలో ఎక్కువ చెడు చేశాడు. అతను నెబాట్ కుమారుడైన యరొబాము పాపము చేయడాన్ని చిన్న విషయంగా భావించడమే కాకుండా అతను సీదోనియన్ల రాజు ఎద్బాల్ కుమార్తె యెజెబెలును కూడా వివాహం చేసుకున్నాడు మరియు బయలును సేవించడం మరియు అతనిని ఆరాధించడం ప్రారంభించాడు మరియు ఇస్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం తెప్పించాడు. ఇప్పుడు తిష్బీయుడైన ఏలియా అహాబుతో ఇలా అన్నాడు, నేను సేవించే ఇస్రాయేలు దేవుడైన యెహోవా సజీవంగా ఉన్నాడు. నా మాట ప్రకారం తప్ప రాబోయే కొద్ది సంవత్సరాలలో మంచు లేదా వర్షం కురవదు. అప్పుడు యెహోవా వాక్కు ఏలియాకు ఇలా వచ్చింది, ఇక్కడి నుండి బయలుదేరి తూర్పు వైపునకు వెళ్లి యోర్దానుకు తూర్పున ఉన్న కెరిత్ లోయలో దాక్కోండి. మీరు వాగునుండి త్రాగుతారు, అక్కడ మీకు ఆహారం ఇవ్వమని నేను కాకులను ఆదేశించాను. కాబట్టి అతడు ప్రభువు తనకు చెప్పినట్లు చేశాడు. అతడు యోర్దానుకు తూర్పున ఉన్న కెరిత్ లోయకు వెళ్లి అక్కడ నివసించాడు. కాకులు అతనికి ఉదయం రొట్టె మరియు మాంసం మరియు సాయంత్రం రొట్టె మరియు మాంసం తెచ్చాయి. అతను వాగు నుండి త్రాగాడు. కొంతకాలం తర్వాత భూమిలో వర్షాలు కురవకపోవడంతో వాగు ఎండిపోయింది. అప్పుడు యెహోవా వాక్కు అతనికి వచ్చింది, వెంటనే సీదోనులోని సారెపతకు వెళ్లి అక్కడ ఉండు, నీకు ఆహారం అందించమని ఆ స్థలంలో ఉన్న ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను. కాబట్టి అతను జారెపతకు వెళ్లాడు. అతను పట్టణ ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక విధవరాలు కర్రలు ఏరుకుంటూ ఉంది. అతను ఆమెను పిలిచి, నాకు తాగడానికి ఒక కూజాలో కొద్దిగా నీరు తెస్తావా? ఆమె తెచ్చుకోబోతుండగా, దయచేసి నాకు రొట్టె ముక్క తీసుకురా అని పిలిచాడు. నిశ్చయంగా నీ దేవుడైన యెహోవా సజీవంగా ఉన్నాను అని ఆమె జవాబిచ్చింది, నా దగ్గర రొట్టెలు లేవు, ఒక కూజాలో కొద్దిపాటి పిండి మరియు ఒక జగ్గులో కొద్దిగా నూనె మాత్రమే. నేను ఇంటికి తీసుకెళ్లడానికి మరియు తయారు చేయడానికి కొన్ని కర్రలను సేకరిస్తున్నాను. నాకు మరియు నా కొడుకుకు భోజనం, మనం తిని చనిపోతాము. ఏలియా ఆమెతో, భయపడకు, ఇంటికి వెళ్లి నువ్వు చెప్పినట్లు చేయి, అయితే ముందుగా నా కోసం ఒక చిన్న రొట్టె తయారు చేయి. నీ దగ్గర ఉన్నది నా దగ్గరకు తీసుకురండి, ఆపై నీకోసం నీ కొడుకు కోసం ఏదైనా తయారు చేసుకోండి. ఇస్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, పిండి పాత్ర వాడిపోదు, నూనె గిన్నె తరగదు. యెహోవా భూమి మీద వర్షం కురిపించే రోజు వరకు పొడిగా ఉంటుంది. కొంతకాలం తర్వాత ఆ ఇంటి యజమాని కొడుకు అనారోగ్యం పాలయ్యాడు. అతను మరింత అధ్వాన్నంగా పెరిగాడు, చివరకు శ్వాస తీసుకోవడం ఆగిపోయింది. ఆమె ఏలియాతో, దేవుని మనిషి, నా మీద నీకు ఏమి ఉంది? నా పాపాన్ని గుర్తుచేసి నా కొడుకుని చంపడానికి వచ్చావా? నీ కొడుకును నాకు ఇవ్వు అని ఏలియా జవాబిచ్చాడు. అతను అతనిని ఆమె చేతుల్లో నుండి తీసుకుని అతను బస చేసిన పై గదికి తీసుకువెళ్లి అతని మంచం మీద పడుకోబెట్టాడు. అప్పుడు అతను ప్రభువుతో ఇలా అరిచాడు, ఓ ప్రభువా, నా దేవా, నేను ఉంటున్న ఈ విధవరాలు ఆమె కొడుకును చంపడం ద్వారా ఆమెపై కూడా విషాదం తెచ్చావా? అప్పుడు అతడు ఆ బాలుడిపై 3 సార్లు చాచి, ఓ ప్రభువా, నా దేవా, ఈ బాలుడి ప్రాణం అతనికి తిరిగి రావాలి. ప్రభువు ఎలిజా యొక్క మొర ఆలకించాడు, మరియు బాలుడి జీవితం అతనికి తిరిగి వచ్చింది, మరియు అతను జీవించాడు. ఎలిజా పిల్లవాడిని ఎత్తుకుని గదిలో నుండి ఇంట్లోకి తీసుకువెళ్లాడు. అతడిని తల్లికి ఇచ్చి, చూడు నీ కొడుకు బతికే ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఏలియాతో, నువ్వు దేవుని మనిషివని, నీ నోటి నుండి వచ్చిన యెహోవా మాట సత్యమని ఇప్పుడు నాకు తెలుసు అని చెప్పింది. యెహోవా వాక్కు ఏలియాకు వచ్చెను, నీవు వెళ్లి అహాబుకు సమర్పించు, నేను భూమిపై వర్షము కురిపిస్తాను. కాబట్టి ఏలియా తనను తాను అహాబుకు సమర్పించుకోవడానికి వెళ్లాడు. అతను ఏలియాను చూసినప్పుడు, ఇస్రాయేలును కలవరపెట్టేవాడా, అది నువ్వేనా? నేను ఇస్రాయేలును ఇబ్బంది పెట్టలేదు అని ఏలియా జవాబిచ్చాడు. అయితే నీకు నీ తండ్రి కుటుంబానికి ఉంది. మీరు ప్రభు ఆజ్ఞలను విడిచిపెట్టి బాలులను అనుసరించారు. ఇప్పుడు కార్మెల్ పర్వతం మీద నన్ను కలవడానికి ఇస్రాయేలు అంతటా ప్రజలను పిలిపించండి. యెజెబెలు బల్ల దగ్గర భోజనం చేసే బయలు ప్రవక్తలను 450 మందిని, అషేరా ప్రవక్తలను 400 మందిని తీసుకురండి. కాబట్టి అహాబు ఇస్రాయేలీయులందరికీ కబురు పంపాడు, మరియు కర్మెల్ పర్వతం మీద ప్రవక్తలను సమావేశపరిచాడు. ఏలియా ప్రజల ముందుకు వెళ్లి ఇలా అన్నాడు, రెండు అభిప్రాయాల మధ్య మీరు ఎంతకాలం తిరుగుతారు? ప్రభువు దేవుడైతే ఆయనను అనుసరించండి, కాని బాల్ దేవుడైతే అతనిని అనుసరించండి. కాని ప్రజలు ఏమీ చెప్పలేదు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, వారు మౌనంగా ఉండటం ద్వారా ఎంపిక చేసుకున్నారు. వ్యాఖ్యను ముగించు. అప్పుడు ఏలియా వారితో ఇలా అన్నాడు, ప్రభువు ప్రవక్తలలో నేనొక్కడినే మిగిలి ఉన్నాను, అయితే బాల్కు 450 మంది ప్రవక్తలు ఉన్నారు. మాకు 2 ఎద్దులు తెచ్చుకోండి. వారు తమకోసం ఒకదానిని ఎన్నుకోనివ్వండి, మరియు దానిని ముక్కలుగా చేసి చెక్కపై వేయనివ్వండి, కాని దానికి నిప్పు పెట్టకూడదు. నేను మరో 1 ఎద్దును సిద్ధం చేసి కట్టెల మీద వేస్తాను, కాని దానికి నిప్పు పెట్టను. అప్పుడు మీరు మీ దేవుని పేరు మీద ప్రార్థిస్తారు, నేను ప్రభువు నామాన్ని ప్రార్థిస్తాను. అగ్ని ద్వారా సమాధానం చెప్పే దేవుడు ఆయన దేవుడు. అప్పుడు ప్రజలంతా, నువ్వు చెప్పేది బాగుంది అన్నారు. కాబట్టి వారు తమకు ఇచ్చిన 1 ఎద్దును తీసుకుని దానిని సిద్ధం చేశారు. అప్పుడు వారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బయలు నామాన్ని పిలిచారు. ఓ బాల్, మాకు జవాబివ్వు అని అరిచారు. కాని స్పందన లేదు, ఎవరూ సమాధానం చెప్పలేదు. మధ్యాహ్న సమయంలో ఏలియా వారిని దూషించడం ప్రారంభించాడు. పెద్దగా అరవండి, అతను వాడు చెప్పాడు. ఖచ్చితంగా ఆయన దేవుడే. బహుశా అతను ఆలోచనలో లేదా బిజీగా లేదా ప్రయాణంలో ఉన్నాడు. బహుశా అతను నిద్రపోతున్నాడు మరియు లేపాలి. కాబట్టి వారు మరింత బిగ్గరగా అరుస్తూ వారి అలవాటు ప్రకారం వారి రక్తం ప్రవహించే వరకు కత్తులు మరియు ఈటెలతో తమను తాము చంపుకున్నారు. మధ్యాహ్న సమయం గడిచిపోయింది. సాయంత్రం బలి సమయం వరకు వారు తమ వెర్రి ప్రవచనాలను కొనసాగించారు. కాని స్పందన లేదు, ఎవరూ సమాధానం ఇవ్వలేదు, ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు ఏలియా శిథిలావస్థలో ఉన్న యెహోవా బలిపీఠాన్ని బాగుచేశాడు. గోత్రానికి ఒక్కొక్కటి చొప్పున 12 రాళ్లను తీసుకుని భగవంతుని పేరు మీద బలిపీఠం కట్టి దాని చుట్టూ పెద్ద కందకం తవ్వి కట్టెలను అమర్చి 1 ఎద్దును ముక్కలుగా చేసి చెక్క మీద వేశాడు. అప్పుడు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు, 4 పెద్ద పాత్రల్లో నీళ్లు నింపి నైవేద్యంపై కట్టెల మీద పోయండి. బలిపీఠం చుట్టూ నీరు ప్రవహించి కందకం కూడా నింపే వరకు వాళ్లు 3 సార్లు ఇలా చేశారు. ప్రవక్త అయిన ఏలియా ముందుకు వచ్చి ఇలా ప్రార్థించాడు, ఓ ప్రభువా, అబ్రాహాము, ఇస్సాకు మరియు ఇస్రాయేలీయుల దేవా, నీవు ఇస్రాయేలులో దేవుడని మరియు నేను నీ సేవకుడనని మరియు నీ ఆజ్ఞ ప్రకారమే ఈ పనులన్నీ చేశానని ఈరోజు తెలియజేయండి. నాకు జవాబివ్వు, ఓ ప్రభూ, నాకు జవాబివ్వు. కాబట్టి ప్రభువా, నీవే దేవుడని, మీరు వారి హృదయాలను మళ్లీ వెనక్కి తిప్పుకుంటున్నారని ఈ ప్రజలు తెలుసుకుంటారు. అప్పుడు ప్రభువు అగ్నిపడి బలి, కట్టెలు, రాళ్లు మరియు మట్టిని కాల్చివేసి కందకంలోని నీటిని కూడా నాకింది. ప్రజలందరూ అది చూసి సాష్టాంగపడి, ప్రభువాయన దేవుడు, ప్రభువాయన దేవుడు. అప్పుడు ఏలియా, బయలు ప్రవక్తలను పట్టుకోండి, ఎవరినీ తప్పించుకోవద్దు, వాటిని స్వాధీనం చేసుకుని అక్కడే నరికి చంపారు. అప్పుడు ఏలియా అహాబుతో, వెళ్ళి తిని త్రాగు, భారీ వర్షం కురుస్తోంది అన్నాడు. అహాబు తినడానికి మరియు త్రాగడానికి బయలుదేరాడు. కాని ఏలియా కర్మెల్ శిఖరానికి ఎక్కి నేలకు వంగి తన మోకాళ్ల మధ్య తన ముఖాన్ని ఉంచాడు. వెళ్లి సముద్రం వైపు చూడు అని తన సేవకుడికి చెప్పాడు. అతను పైకి వెళ్లి చూశాడు. అక్కడ ఏమీ లేదు అని అతను చెప్పాడు. 7 సార్లు ఏలియా వెనక్కి వెళ్ళు అన్నాడు. 7వసారి సేవకుడు సముద్రంలోనుండి మనిషి చేయి అంత చిన్న మేఘం పైకి లేస్తోంది అని నివేదించాడు. ఏలియా వెళ్లి అహాబుతో, వర్షం ఆగిపోకముందే నీ రథం ఎక్కి దిగిపో అని చెప్పు. ఇంతలో ఆకాశం మేఘాలతో నల్లగా పెరిగింది, గాలి పెరిగింది, భారీ వర్షం కురిసింది మరియు అహాబు యజ్రియేలుకు బయలుదేరాడు. ప్రభువు యొక్క శక్తి ఏలియాపైకి వచ్చింది మరియు అతని వస్త్రాన్ని తన బెల్ట్లో ఉంచి అతను అహాబు కంటే ముందు నడిచాడు. యజ్రియేలుకు ఏలియా చేసినదంతా ప్రవక్తలందరినీ కత్తితో ఎలా చంపాడో అహాబు యెజెబెలుకు చెప్పాడు. యెజెబెలు ఏలియా దగ్గరకు ఒక దూతను పంపి, రేపు ఈ సమయానికి నేను నీ జీవితాన్ని వారిలో ఒకరిలా చేయకుంటే దేవతలు నాతో ఎప్పటికైనా కఠినంగా వ్యవహరించాలి అని చెప్పడానికి ఏలియా భయపడి ప్రాణం కోసం పరిగెత్తాడు. అతను యూదాలోని బెయేర్షెబాకు వచ్చినప్పుడు అతను తన సేవకుడిని అక్కడ విడిచిపెట్టాడు. అతను ఎడారిలో ఒకరోజు ప్రయాణం చేశాడు. అతను ఒక చీపురు చెట్టు వద్దకు వచ్చి దాని క్రింద కూర్చుని తాను చనిపోవాలని ప్రార్థించాడు. నాకు సరిపోయింది ప్రభూ అన్నాడు. నా ప్రాణం తీసుకో, నేను నా పూర్వీకుల కంటే గొప్పవాడిని కాదు. తర్వాత చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఒక్కసారిగా ఒక దేవదూత అతన్ని ముట్టుకుని, లేచి తినండి అన్నాడు. అతను చుట్టూ చూశాడు. అక్కడ అతని తలపై వేడి బొగ్గుపై కాల్చిన రొట్టె మరియు నీటి కూజా ఉన్నాయి. తిని తాగి మళ్లీ పడుకున్నాడు. ప్రభువు దూత 2వసారి తిరిగి వచ్చి అతనిని ముట్టుకుని, లేచి తినండి, ప్రయాణం మీకు చాలా ఎక్కువ అని చెప్పాడు. అందుకని లేచి తిని తాగాడు. ఆ ఆహారంతో బలపడి అతను 40 పగళ్లు మరియు 40 రాత్రులు ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబ్కు చేరుకున్నాడు. అక్కడ అతను ఒక గుహలోకి వెళ్లి రాత్రి గడిపాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య లార్డ్ అందిస్తుంది. వ్యాఖ్యను ముగించు. ఏలియా, నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని యెహోవా వాక్కు అతనికి వచ్చింది. ప్రభువు, బయటికి వెళ్లి ప్రభువు సన్నిధిలో పర్వతము మీద నిలబడు, ప్రభువు దాటబోతున్నాడు అని చెప్పాడు. ఒక గొప్ప మరియు శక్తివంతమైన గాలి పర్వతాలను ముక్కలు చేసింది. దేవుడు అక్కడ లేడు. అప్పుడు భూకంపం, అగ్నిలో దేవుడు లేడు. అప్పుడు ఒక సున్నితమైన గుసగుస వినిపించింది. అది మళ్లీ అతనితో, ఎలిజా, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? అతను ఇలా జవాబిచ్చాడు. నేను సర్వశక్తిమంతుడైన దేవుడైన ప్రభువు కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇస్రాయేలీయులు నీ ఒడంబడికను తిరస్కరించి నీ బలిపీఠాలను పగలగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపారు. నేనొక్కడినే మిగిలిపోయాను. ఇప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభువు అతనితో, నువ్వు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లి దమాస్కస్ ఎడారికి వెళ్ళు. మీరు అక్కడికి చేరుకున్నప్పుడు హజాయేలును అరాముపై రాజుగా అభిషేకించండి. అలాగే ఇస్రాయేలుకు రాజు నింషీ కుమారుడైన యెహూను అభిషేకించండి మరియు మీ స్థానంలో ప్రవక్తగా షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకించండి. యెహూ హజాయేలు ఖడ్గం నుండి తప్పించుకునేవారిని చంపేస్తాడు మరియు యెహూ ఖడ్గం నుండి తప్పించుకున్నవారిని ఎలీషా చంపేస్తాడు. అయినా నేను ఇస్రాయేలులో 7,000 మందిని ఉంచుతాను. ఎవరి మోకాళ్లు బయలుకు వంగి ఉండవు మరియు అతని నోరు ముద్దు పెట్టుకోలేదు. కంపైలర్ యొక్క వ్యాఖ్య భయం మరియు స్వీయ జాలి భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా అనేక సమస్యలను కలిగిస్తుంది. వ్యాఖ్యను ముగించు. కాబట్టి ఏలియా అక్కడి నుండి వెళ్లి షాపాతు కుమారుడైన ఎలీషాను కనుగొన్నాడు. అతను 12 కాడితో దున్నుతున్నాడు మరియు అతను స్వయంగా 12వ జతను నడుపుతున్నాడు. ఏలియా అతని దగ్గరకు వెళ్లి తన అంగీని అతని చుట్టూ విసిరాడు. అప్పుడు ఎలీషా తన ఎద్దులను వదిలి ఏలియా వెంట పరుగెత్తాడు. నేను మా నాన్నను, అమ్మను ముద్దు పెట్టుకోనివ్వండి, ఆపై నేను మీతో వస్తాను అని అతను చెప్పాడు. ఎలీషా తన ఎద్దుల కాడిని తీసుకుని వాటిని వధించాడు. అతను మాంసం వండడానికి దున్నుతున్న సామగ్రిని తగులబెట్టి ప్రజలకు ఇచ్చాడు. వారు తిన్నారు. అప్పుడు అతను ఏలియాను అనుసరించడానికి బయలుదేరాడు మరియు అతని పరిచారకుడయ్యాడు. ఇప్పుడు అరాము రాజు బెన్హదదు తన సైన్యం మొత్తాన్ని సమకూర్చాడు. 32 రాజులు తమ గుర్రాలు మరియు రథాలతో కలిసి వెళ్లి షోమ్రోనును ముట్టడించి దానిపై దాడి చేశాడు. అతను నగరంలోకి ఇస్రాయేలు రాజు అహాబు వద్దకు దూతలను పంపి, బెన్హదదు చెప్పేదేమిటంటే, నీ వెండి బంగారం నావి, నీ భార్యలు మరియు పిల్లలలో ఉత్తమమైనవి నావి అని చెప్పాడు. ఇస్రాయేలు రాజు ఇలా జవాబిచ్చాడు, నా ప్రభువా, నువ్వు చెప్పినట్లే. నేను నా దగ్గర ఉన్నదంతా నీవే. దూతలు మళ్లీ వచ్చి, బెన్హదదు ఇలా అంటున్నాడు, నీ వెండి బంగారాన్ని, నీ భార్యలను, నీ పిల్లలను కోరడానికి నేను పంపాను. అయితే రేపు ఈ సమయానికి నేను పంపబోతున్నాను. నా అధికారులు మీ రాజభవనాన్ని, మీ అధికారుల ఇళ్లను శోధించండి. వారు మీరు విలువైన ప్రతిదానిని స్వాధీనం చేసుకుని దానిని తీసుకువెడతారు. ఈ డిమాండ్ను నేను తీర్చలేనని అహాబు సమాధానమిచ్చాడు. బెన్హదద్ దాడికి సిద్ధం అన్నాడు. ఇంతలో ఒక ప్రవక్త ఇస్రాయేలు రాజు అహాబు దగ్గరకు వచ్చి, యెహోవా ఇలా అంటున్నాడు, ఈ విస్తారమైన సైన్యాన్ని మీరు చూస్తున్నారా? ఈరోజు నేను దానిని నీ చేతికి అప్పగిస్తాను. అప్పుడు నేనే ప్రభువునని మీరు తెలుసుకుంటారు. అయితే ఇది ఎవరు చేస్తారు అని అహాబు అడిగాడు. ప్రవక్త ఇలా జవాబిచ్చాడు, ప్రభువు చెప్పేది ఇదే, ప్రాంతీయ కమాండర్ల యువ అధికారులు దీన్ని చేస్తారు. అహాబు ప్రాంతీయ కమాండర్ల యువ అధికారులను 232 మందిని పిలిచాడు. తర్వాత అతను మిగిలిన ఇస్రాయేలీయులను మొత్తం 7,000 మందిని సమకూర్చాడు. బెన్హదద్ మరియు 32 మంది రాజులు మధ్యాహ్న సమయంలో బయలుదేరారు. ప్రావిన్షియల్ కమాండర్ల యువ అధికారులు వారి వెనుక సైన్యంతో నగరం నుండి బయలుదేరారు మరియు ప్రతి ఒక్కరూ తన ప్రత్యర్థిని కొట్టారు. దానితో అరామియన్లు పారిపోయారు, ఇస్రాయేలీయులు వెంబడించారు. అయితే అరాము రాజు బెన్హదదు తన గుర్రపు కొంతమందితో గుర్రంపై తప్పించుకున్నాడు. ఇస్రాయేలు రాజు ముందుకు సాగి గుర్రాలు మరియు రథాలను అధిగమించి అరామీయులకు భారీ నష్టాన్ని కలిగించాడు. మరుసటి వసంతకాలంలో బెన్హదదు అరామీయులను సమీకరించి ఇస్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడటానికి అఫేకుకు వెళ్లాడు. ఇస్రాయేలీయులు కూడా సమకూర్చబడి వారికి కావాల్సినవి ఇవ్వబడినప్పుడు వారు వారిని కలుసుకోవడానికి బయలుదేరారు. ఇస్రాయేలీయులు 2 చిన్న మేకల మందలా వారికి ఎదురుగా విడిది చేశారు. అరామీయులు గ్రామీణ ప్రాంతాలను కప్పారు. దైవజనుడు వచ్చి ఇస్రాయేలు రాజుతో ఇలా అన్నాడు, యెహోవా ఇలా అంటున్నాడు, యెహోవా కొండల దేవుడని మరియు లోయలకు దేవుడు కాదని అరామీయులు భావిస్తారు. కాబట్టి నేను ఈ విస్తారమైన సైన్యాన్ని మీ చేతికి అప్పగిస్తాను, మరియు నేనే ప్రభువునని మీరు తెలుసుకుంటారు. ఇస్రాయేలీయులు ఒక రోజులో అరమేయన్ పాద సైనికులపై 100,000 మందిని చంపారు. మిగిలినవారు అఫెక్ నగరానికి పారిపోయారు. అక్కడ 27,000 మందిపై గోడ కూలిపోయింది. బెన్హదదు నగరానికి పారిపోయి లోపలి గదిలో దాక్కున్నాడు. అతని అధికారులు అతనితో, చూడండి, ఇస్రాయేలు ఇంటి రాజులు దయగలవారని మేము విన్నాము. నడుముకు గోనెపట్ట కట్టుకుని, తలలకు తాళ్లు కట్టుకుని ఇస్రాయేలు రాజు దగ్గరికి వెళ్దాం. బహుశా అతను నీ ప్రాణాలను విడిచిపెడతాడు. నడుముకు గోనెపట్ట కట్టుకుని, తలకు తాళ్లు కట్టుకుని ఇస్రాయేలు రాజు దగ్గరికి వెళ్లి, నీ సేవకుడు బెన్హదదు దయచేసి నన్ను బ్రతికించండి అని చెప్పారు. రాజు, అతను ఇంకా బతికే ఉన్నాడా? అతను నా సహోదరుడు. ఒక ఒడంబడిక ఆధారంగా అహాబు బెన్హదదును విడిపించాడు మరియు అతనిని విడిచిపెట్టాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, దేవుని శత్రువుతో ఎప్పుడూ ఒప్పందం చేసుకోకండి లేదా సత్యాన్ని పొందుపరచవద్దు. వ్యాఖ్యను ముగించు.